సమూహ కవి పండిత మిత్రులకు, సోదర సోదరీమణులందరికీ శుభ సాయంత్రం. నేటి కథాశ్రవంతికి స్వాగతం చెబుతూ కథానికను మీకు అందిస్తున్నది మాధవి శ్రీనివాసరావు, నెల్లుట్ల. శీర్షిక: కార్తీక మాసం విశిష్టత, మూడవ భాగం. హలో, హాయ్ నాన్నా. గుడ్ మార్నింగ్ అత్త. హాయ్, గుడ్ మార్నింగ్ సిద్ధు. ఏంట్రా ఇంత పొద్దున్నే కాల్ చేసావు? ఏం లేదత్తా, మొన్న కార్తీక మాసం గురించి మిగిలిన కథలను మళ్ళీ ఫోన్ చేసినప్పుడు చెప్తా అన్నారు కదా, అందుకే. ఈరోజు వాతావరణం బాగా చల్లగా ఉందని నాన్న స్కూల్కి వెళ్ళొద్దని చెప్పారత్తా, అందుకే ఈరోజు ఖాళీగానే ఉన్నా కదా అని అమ్మ వంట చేస్తుంది. ఇప్పుడైతే ఫోన్ ఖాళీగా ఉంటుందని అమ్మని అడిగి తీసుకొని ఫోన్ చేస్తున్నా. ఓ అలాగా, ఓకే, వెరీ గుడ్. సరే కానీ ఇప్పుడేం చెప్పాలి చెప్పు. టిఫిన్ చేసావా? ఆ చేశానత్తా. ఏం తిన్నావురా? దోశ తిన్నానత్తా. ఓ, నీకు ఇష్టమైన ఆనియన్ దోశ? ఆహా, కాదు కాదు, నార్మల్ దోశే. ఏరా, నీకు ఆనియన్ దోశ ఇష్టం కదా? అవును, కానీ ఆనియన్స్, గార్లిక్ ఈ కార్తీక మాసంలో తినకూడదట కదత్తా. అవునా? నానమ్మ తినరు, అందుకే అమ్మ కూడా ఎందులో వేయట్లేదు. అవునత్తా, ఈ ఉల్లి వెల్లుల్లిని ఈ నెలలో ఎందుకు తినరు మీకు తెలుసా? ఓ, మంచి ప్రశ్న వేశావు సిద్ధు, మంచి సందేహం, తప్పకుండా చెప్తా. మీకు దీని గురించి తెలుసా అత్తా? దీని గురించి ఏమైనా కథ ఉందా? ఆ ఉంది నాన్న, చెప్తా, జాగ్రత్తగా విను. ఉల్లి మరియు వెల్లుల్లిని దీక్ష సమయాలలో, కొన్ని విశిష్ట మాసాలలో తినరు. దీని వెనుక ఒక చిన్న పురాణ గాథ కూడా ఉంది, చెప్తాను విను. క్షీరసాగర మదనం తరువాత వచ్చిన అమృతం కోసం రాక్షసులు మరియు దేవతలు అమృతాన్ని త్రాగటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో విష్ణుమూర్తి మోహిని రూపాన్ని ధరించి అమృతాన్ని పంచటం మొదలు పెడతాడట. అది కూడా దేవతల దగ్గర నుండి పంచటం మొదలవుతుంది. అదంతా చూస్తున్న రాక్షసులు తమ వరకు వచ్చేవరకు అమృతం మిగులుతుందో లేదో అని సందేహంతో దిగులుతో ఉండగా అప్పుడు ఒక రాక్షసుడు, స్వభానుడు అనే పేరు గల ఒక రాక్షసుడు, దేవతలలాగా వేషం మార్చుకొని అమృతం త్రాగడానికి సిద్ధపడతాడట. ఇది గమనించని మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి స్వభానుడికి కూడా అమృతాన్ని ఇస్తాడట. విష్ణుమూర్తి అమృతం ఇవ్వటమే ఆలస్యం, అమృతాన్ని తాగేస్తాడట స్వభానుడు. ఇదంతా చూస్తున్న సూర్యచంద్రులు అడ్డుకునేలోపే స్వభానుడు అమృతం తాగడం జరిగిపోతుందట. అప్పుడు సూర్యచంద్రులు మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తికి ఇదంతా చెప్పగా వెంటనే విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో స్వభానుని తలను నరికివేయగా, అమృతం తాగిన వారికి మరణం సంభవించదు కనుక రెండు భాగాలుగా నరకబడిన స్వభానుడి తల ఒకటి తల రాహువుగా మొండెము కేతువుగా మారాయట. అయితే స్వభానుడు తెగిపడిన గొంతు నుండి పడిన అమృతపు చుక్కలు ఉల్లి మరియు వెల్లుల్లి ముక్కలుగా భూమిపై మొలిచాయని, ఇవి అమృతపు చుక్కల నుండి వెలువడిన కారణంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తాయని చెప్తారు. అంతేకాకుండా ఒక సామెత కూడా ఉంది, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని చెప్తారా. కానీ ఇవి రాక్షసుడి శరీరం నుండి వెలువడిన కారణంగా రజోగుణాన్ని కలిగి ఉంటాయని, సాత్విక లక్షణాలు వీటిలో ఉండవని కనుక వీటిని కొన్ని ప్రత్యేక దీక్షలలో ఉన్నప్పుడు మరియు కొన్ని విశిష్ట మాసాలలో వీటిని తినకూడదని కూడా చెప్తారు. ఇదిరా ఈ కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లిని తినకూడదని చెప్పటం వెనుక ఉన్న అసలు కథ. ఓహో, అలాగా అత్తా. కథ ఎలా ఉంది సిద్ధు? ఓ, చాలా బాగుందత్తా. అవునత్తా, ఈరోజు అమ్మ నాన్నమ్మ టిఫిన్ కూడా చేయలేదు. ఎందుకని అడిగితే ఏకాదశి ఉపవాసం అన్నారు. బియ్యంతో చేసిన వస్తువులు, ఆహార పదార్థాలు ఏమీ తినరట కదా. అవునా అత్తా? ఎందుకత్తా, ఎందుకలా? ఓ, అదా, బ్రహ్మదేవుడి యొక్క శ్వేద బిందువుల నుండి ఒక రాక్షసుడు పుడతాడట. అప్పుడు ఆ రాక్షసుడు నేను ఎక్కడ ఉండాలి అని, నా నివాస స్థానం ఏది అని చూపించమని అడగగా బ్రహ్మదేవుడు ఏకాదశి రోజున ఆ రాక్షసుడికి ఒక నివాస స్థానం చూపిస్తాడట. నీవు బియ్యము లేదా వరిధాన్యంలో నివాసం ఉండమని చెప్తాడట. అలా ఆ రాక్షసుడు వరిధాన్యంలో నివాసం ఉంటాడట. వరిధాన్యం అంటే ఇప్పుడు మనం వండుకొని తినే బియ్యం అన్నమాట. అలా రాక్షసుడు నివాసమున్న స్థానం బియ్యం కనుక మనం ఎంతో నిష్టగా పవిత్రంగా చేసే ఈ ఏకాదశి రోజున, ఏకాదశి వ్రతం రోజున బియ్యం కానీ బియ్యంతో చేసిన పదార్థాలు కానీ తినకూడదని చెప్తారు. ఓ అలాగా. అంతేకాదు, ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశి రోజున చేసే ఉపవాసాన్ని ద్వాదశి పారణ అంటారు. పారణ అంటే ఏంటత్తా? ఏకాదశి ఉపవాసం తర్వాత మర్నాడు ఉదయమే లేచి ద్వాదశి ఘడియలు వెళ్ళిపోకముందే స్నానం, పూజ, ధూపదీప నైవేద్యాలు అయిపోయిన తర్వాత ఎవరైనా ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టి ఏకాదశి ఉపవాసం చేసిన వారు ద్వాదశి ఘడియలలో భోజనం చేయాలి. తర్వాత బ్రాహ్మణుడికి తాంబూలం ఇచ్చి తాను తాంబూలం సేవించాలట. దీనినే ద్వాదశి పారణ అంటారు. తాంబూలం అంటే పాన అత్త? అవునాన్న. ఈరోజు ద్వాదశి ఘడియలు వెళ్ళిన తర్వాత ఉపవాసం విడిచిన ముందు రోజు ఏకాదశి రోజు ఉపవాసం చేసిన ఫలితం కూడా దక్కదని చెబుతారు. అందుకే ద్వాదశి ఘడియలు వెళ్ళకముందే ద్వాదశి పారణ చేయాలట. అప్పుడే ఏకాదశి వ్రతం యొక్క ఫలితం పూర్తిగా లభిస్తుందట. అర్థమైందా నాన్న? బాగా అర్థమైందత్త. అలా దీనికి సంబంధించిన కథ ఏమీ లేదా అత్త? ఓ ఎందుకు లేదు నాన్న, ఉంది, చెప్తాను విను. అంబరీషుడు అనే రాజు ఓ ఈ ఏకాదశి వ్రతాన్ని చేసి ద్వాదశి పారణకు సిద్ధమవుతున్న సమయంలో దూర్వాస మహాముని వస్తాడట. దూర్వాస మహాముని చూసిన అంబరీషుడు, స్వామి, నేను ఏకాదశి వ్రతం చేసి ద్వాదశి పారణలో ఉన్నాను, మీరు రండి సహపంక్తికి పారణ చేద్దామని పిలువగా దూర్వాస మహాముని సరే వస్తా ఉండు అని నదీ స్నానానికి వెళ్తాడట. ఎంతసేపు ఎదురు చూసినా దూర్వాస మహాముని రాకపోయేసరికి అంబరీషుడు తన ఆశ్రమంలోని పెద్దలకు దీనికి తరుణోపాయం చెప్పమని, తాను ఇంతవరకు చేసిన ఏకాదశి వ్రతము నిష్ఫలం కాకుండా ఉండే మార్గం చూపమని అడగగా అక్కడి మునులంతా 3 ఉద్ధరణల తులసి తీర్థం సేవించమని చెబుతారట. అప్పుడు అంబరీషుడు సరేనని ద్వాదశి ఘడియలు పూర్తి కాకముందే పారణ ముగించాలనే ఉద్దేశంతో ఆ తులసి తీర్థాన్ని స్వీకరించబోతుండగా దూర్వాస మహాముని అక్కడికి వస్తాడు. అక్కడ జరిగేది చూసి దూర్వాసుడు కోపంతో పారణకు ఒక మునిని పిలిచి, అతను రాకుండానే నీవు పారణ పూర్తి చేస్తావా అని కోపంతో ద్వాదశి పారణ సమయం ముగుస్తున్న కారణంగా పెద్దవారి సలహా మేరకు 3 ఉద్ధరణల నీళ్లను సేవించటానికి సిద్ధపడ్డ అంబరీషుణ్ణి శపిస్తూ నోటికి వచ్చినట్లుగా దుర్భాషలాడతాడట. అయినా కూడా కోపం తగ్గని దూర్వాసుడు, నేను నీకు తగిన శాపం ఇస్తే కానీ నా కోపం చల్లారదు, నీకు సరైన బుద్ధి రాదని తన కాళ్లపై పడిన అంబరీషుణ్ణి తలపై ఒక తన్ను తన్ని, నువ్వు చేపగా, తాబేలుగా, పందిగా, వికృతమైన మరుగుజ్జుగా, క్రూరుడిగా, మూఢుడైన క్షత్రియుడిగా, రాజ్యం లేని రాజుగా, పాషండునిగా, దయలేని బ్రాహ్మణుడిగా 10 జన్మలెత్తి ఈ పాపాన్ని అనుభవిస్తావని శపిస్తాడట. ఇదంతా అంబరీషుడు ప్రతిమా స్వరూపంగా పూజిస్తున్న విష్ణుమూర్తి గమనించి విష్ణువు యొక్క చక్రాయుధము సుదర్శన చక్రాన్ని ఆవేశానికి లోనైన విష్ణువు యొక్క భక్తునికి ప్రాణహాని జరుగుతుందని గమనించి 1000 పళ్ళు ఉన్న ఆ సుదర్శన చక్రాన్ని దుర్వాసుడు సృష్టించిన కృత్య అనే రాక్షసి మీదికి, దుర్వాస మహాముని మీదికి తరుముతూ వెళ్తుందట. నా భక్తుడు అంబరీషుడు ద్వాదశ పారణ చేసుకున్నాడు. అతను ద్వాదశ పారణ యొక్క ఫలితము పూర్తిగా దక్కదేమోనన్న ఆలోచనతో 3 ఉద్ధరణల నీళ్లు తీసుకున్నంత మాత్రాన నువ్వు అతన్ని అంతలా శపించటం సరికాదని అతని మీదికి ఆ సుదర్శన చక్రము తరుముతూ వెళ్ళడం చూసి ఆ ధాటికి తట్టుకోలేక దూర్వాస మహాముని 3 లోకాలలోని దేవతలందరినీ వేడుకుంటాడట. అప్పుడు దేవతలంతా ఆ సుదర్శన చక్రం నుండి తప్పించలేమని, శివుడిని, బ్రహ్మను అందరినీ అడిగినా ఎవరూ ఏమీ చేయలేమని, మరలా ఆ విష్ణుమూర్తినే శరణు వేడమని, అది అతని వల్లే సాధ్యమవుతుందని చెప్తారట. అప్పుడు దూర్వాస మహాముని వైకుంఠానికి వెళ్ళి ఆ విష్ణుని శరణు వేడగా, నా భక్తుడైన అంబరీషుడు ద్వాదశిపాలన చేసుకున్న పూని ఆ సమయంలో వచ్చిన నిన్ను సాక్షాత్తు నా స్వరూపంగా భావించి పాలనకు పిలిస్తే నువ్వు అతన్ని పరీక్షించదలిసి ద్వాదశ గడియలు దాటుతున్నా రాకుండా మొట్టమొదట తప్పు చేసింది నువ్వు. అదే కాకుండా నా భక్తుణ్ణి నిందించి శపించావు. నన్ను నిందించినా ఊరుకునేవాన్నేమో, కానీ నా భక్తుణ్ణి శపించావు. అయినా అతడు ఆ సమయంలో కూడా నన్నే ధ్యానించడం వలన అతనికి నీ శాపవాక్కులు ఏమీ వినపడలేదు. నువ్వు 10 జన్మలెత్తమన్నావు, కానీ 10 నీచమైన జన్మలెత్తమన్నావు, కానీ అది అతనికి తెలియనే తెలియదు. అతని చేత నేనే సరే అని ఆ శిక్షలన్నీ అనుభవిస్తాను, ఆ 10 జన్మలు ఎత్తుతాను అని పలికించాను. కనుక నువ్వు ఇచ్చిన 10 జన్మల శాపాన్ని నేనే అనుభవిస్తానని చెప్పాడట ఆ శ్రీ మహావిష్ణువు. ఇప్పుడు నిన్ను రక్షించడం ఆ అంబరీషుని వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. నువ్వు అంబరీషునికి ఇచ్చిన 10 జన్మలు లోకోపకారం కోసం నేనే అనుభవిస్తాను. మొట్టమొదటిదైన దేవరూపాన్ని ధరించి సోమకుడు అనే రాక్షసుడిని సంహరించి వేదాలను రక్షిస్తాను. 2వది తాబేలు రూపాన్ని ధరించి దేవదానవుల క్షీరసాగర మదనానికి ఉపకరించే మందర పర్వతం నీళ్లలో మునిగిపోకుండా దానిని నా వీపు మీద ధరించి కాపాడుతాను. 3వదైన వరాహావతారమెత్తి హిరణ్యాక్షుణ్ణి వధించి చాపలా చుట్టి పట్టుకుపోతున్న భూమిని రక్షిస్తాను. ఇక 4వదైన వికృత రూపాన్ని ధరించి నరసింహావతారంలో హిరణ్యకశిపుణ్ణి సంహరించి అతని పుత్రుడైన ప్రహ్లాదుని రక్షిస్తాను. 5వ జన్మ అయిన మరుగుజ్జు వామనావతారం ఎత్తి బలిచక్రవర్తి గర్వాన్ని అనుస్తాను. 6వ జన్మలో జాలిలేని బ్రాహ్మణునిగా పరశురామావతారం ఎత్తి మదోన్మత్తులైన భూపతులను సంహరిస్తాను. 7వ జన్మలో క్షత్రియుడిగా రామావతారాన్ని ఎత్తి రావణ కుంభకర్ణులను హతమారుస్తాను. 8వ జన్మలో రాజ్యం లేని రాజుగా కృష్ణావతారమెత్తి కంసుణ్ణి సంహరిస్తాను. 9వ జన్మలో పాషండునిగా బుద్ధావతారమెత్తి అహింసా సిద్ధాంతాన్ని లోకానికంతటికి బోధిస్తాను. 10వ జన్మలో పాపాత్ములను మోహింపజేసే కల్కి అవతారమెత్తి దుష్టులను దునిమి నా భక్తులను రక్షిస్తాను అని కోపంలో అన్నా, నువ్వు గొప్ప మునివి కనుక నీ వాక్యాలు వృధా పోకూడదని నోటి వెంట వచ్చే పది శాపాలను నేను స్వీకరించి లోక సంరక్షణార్థం దశావతారాలు ఎత్తి ఆ శాప ప్రభావం తగలకుండా నా భక్తుణ్ణి కాపాడుకుంటాను. కానీ నువ్వు మాత్రం ఆ అంబరీషుని శరణు వేడుకో అని చెప్పి సుదర్శనుడు వెళ్ళిపోతాడట. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి నాన్న? అర్థమైంది కానీ చెప్తా విను. ఈ కథ ద్వారా మితిమీరిన కోపం పనికిరాదని, మనము భగవంతుని నమ్మిన మరియు భగవంతుడిని నమ్మిన భక్తుడు ఎప్పుడూ కూడా అన్యాయం కాడని తెలుసుకోవచ్చు. తెలిసిందా సిద్ధు? కథ ఎలా ఉందిరా? ఓ, చాలా బాగుందత్తా, సూపర్. సరే, అయితే ఇక ఉంటాను, మరిన్ని విశేషాలు రేపు చెప్తా, సరేనా? ఓ, ఇంకా ఉన్నాయా అత్త? ఉన్నాయి నాన్న, రేపు చెప్తాను, ఓకేనా అని ఫోన్ కట్ చేసింది మాధవి. ఇక మరిన్ని విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. ధన్యవాదములు.